అయితే మనకి సందేహం వస్తుంది. కేవలం ఒక ఉపనిషత్తుని మాత్రమే అధ్యయనం చేసినంత మాత్రాన ముక్తిని పొందగలరా అని, పొందగలరు అని ఇక్కడ చెబుతున్నారు. అయితే కేవలం అధ్యయనం చేయటం అంటే అధ్యయనం చదవటం కాదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పినటువంటి దానిలో కొంత సవరణ కూడా ఉంది, అది కూడా మనకి తర్వాత తెలుస్తుంది. ఏమిటనంటే ఒక్క ఉపనిషత్తును నువ్వు అధ్యయనం చేసినా కూడా నువ్వు మోక్షాన్ని అందుకోవచ్చు అని అంటే అందుకోవచ్చు, కానీ ఆ ఉపనిషత్తుని అధ్యయనం చేయటానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం నీకు ఉండాలి. నువ్వు బీటెక్లో కూర్చొని ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అని అంటే ఏం చెప్తారు, నువ్వు కనుక బీటెక్లో కనుక చేరితే చాలు నువ్వు ఇంజనీర్ అయిపోతావు, నువ్వు కనుక ఎంబీబీఎస్లో కనుక చేరితే నువ్వు డాక్టర్ అయిపోతావు అంటారు. అంటారు కానీ మరి మన పిల్లవాడిని 5 ఏళ్ల పిల్లవాడిని స్కూల్కి పంపిస్తా ఎంబీబీఎస్లో చేరుస్తావా? కాబట్టి ఎంబీబీఎస్లో చేరటానికి కావాల్సినటువంటి జ్ఞానం ముందుండాలి. అంటే ఉపనిషత్తుల్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకి ఇతరమైనటువంటి ప్రకరణ గ్రంథాల ద్వారానో లేదా భగవద్గీత ద్వారానో వీటి ద్వారా మనకి రావాలి. అలా వచ్చినప్పుడే ఈ ఉపనిషత్తుని సరిగ్గా అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఆ ప్రకారంగా అర్థం చేసుకొని సందేహాన్ని వృత్తి చేసుకొని మనలో ఉన్నటువంటి తపన ఎలాగైనా సరే ఈ జన్మలోనే మోక్షం పొందాలనే తపన కనుక ఉండి, ప్రాపంచిక వ్యవహారాల పట్ల అనాసక్తి ఉండి, పరమాత్మ పట్ల ఆసక్తి ఉండి ఎన్ని కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతావు అనేటువంటిది ఇక్కడ ప్రధానం. అయితే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే వరుసగా నేను జాగ్రత్తలు కూడా చెప్తాను. ఒకటి, భగవంతుని మీద అనన్యమైనటువంటి భక్తి ఉండాలి, ఇది మొదటిది. అసలు భగవంతుని పట్ల భక్తి కనుక లేకపోతే, భగవంతుడిని ఆశ్రయించాలనేటువంటి ఆలోచన లేకపోతే అసలు మోక్షాన్ని పొందేటువంటి అర్హత అసలు ఎట్లా వస్తుంది? అసలు మోక్షం అంటే భగవంతుడితోటే సంబంధం కదా, ప్రపంచంతోటో లేకపోతే స్వీట్లతోటి హాట్లతోటి సంబంధం కాదుగా, మోక్షం అంటే భగవంతుడితో సంబంధం. కాబట్టి భగవంతుడి మీద అనన్యమైన భక్తి ఉండాలి. అనన్యమైన భక్తి అని అంటే అన్యమైనటువంటిది కాని భక్తి. అన్యమంటే ఇతరత్ర ఉన్నటువంటి విషయాల మీద కంటే పరమాత్మ మీదనే మనకి భక్తి ఉండాలి. ఇక రెండవది ఎలా ఉండాలో భక్తి అంటే, భగవంతుడిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా మనం ఉండటానికి వీల్లేనటువంటి స్థితి ఉండాలి. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తుంటాం. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు అంటే బాగా ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ఎంతో ఇష్టపడి కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఆ దంపతులు మొట్టమొదట్లో ఎలా ఉంటారని అంటే, భర్తను విడిచి భార్య కానీ భార్యను విడిచి భర్త కానీ ఒక్క నిమిషం కూడా ఉండరు. ఒకవేళ విడిచి ఉండాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ గురించే తలుచుకుంటూ ఉంటారు, చేసే పనులు కూడా చేస్తా అప్పుడు కూడా వాళ్ళ గురించి తలుచుకుంటారు, వాళ్ళని గురించి తలుచుకుంటూ పనులు కూడా జడగొట్టుకుంటారు కావాలి. అదిగో ఆ ప్రకారమైనటువంటి భక్తి అంటే కొత్తగా పెళ్ళైనటువంటి భార్య మీదనో భర్త మీదనో భార్యకో భర్తకో ఉన్నటువంటి ఆ ప్రేమ ఎట్లా ఉంటుందో అంతటి భక్తి ఆ భగవంతుడి మీద ఉండాలి. నిరంతరం భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. మనం ఏ పనులు చేస్తున్నా సరే, ఏ వ్యవహారాల్లో ఉన్నా సరే భగవంతుడి విషయం మాత్రం మర్చిపోకుండా ఉండాలి. ఇక మూడవది, జీవిత పరమార్థం, జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. అంటే ఈ జీవితం నాకు ఎందుకు వచ్చింది, ఈ జన్మలో నేను సాధించాల్సింది ఏమిటి అనేటువంటి విషయంలో సంపూర్ణమైనటువంటి ఒక నిశ్చయం, దృఢ నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయం అన్నామంటే గట్టిగా ఉండాలి. నిశ్చయం, దృఢ నిశ్చయం అన్నాం అంటే నువ్వు ఏ పని చేసినా ఏం చేసినా మనం దేనికోసం చేస్తున్నాం? సాధారణంగా మనం అనుకుంటాం దేనికోసం చేయాలి, డబ్బు సంపాదించడం కోసం. మనకు అందరికీ తెలుసు ఏ పని చేసినా డబ్బు సంపాదించడం కోసం. అదే ప్రకారంగా నువ్వు ఏ పని చేసినా దేనికోసం అంటే మోక్షాన్ని అందుకోవటం కోసం. ఆ డబ్బు సంపాదించడం అనే చోట దాన్ని కొట్టేసి మోక్షాన్ని అందుకోవటం కోసం అనేటువంటి మాట రాసుకోవాలి. ఇది ఎక్కడ రాసుకోవాలంటే మన హృదయంలో రాసుకోవాలి. కాబట్టి మోక్షాన్ని అందుకోవటమే నా పరమ లక్ష్యం, ఈ జీవితానికి అదే కావాల్సింది, అంతకంటే ఇంకా నాకు ఏం అక్కర్లేదు, ఒకవేళ ఏమన్నా ఉంటే ఉండని పోతే పని అంతే తప్ప నాకు కావాల్సింది మోక్షమే అనేటువంటి భావన ఉండాలి. నాలుగోది, ఒక సద్గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించడం అని అంటే పూర్వజన్మ సుకృతం కనుక ఉన్నట్లయితేనేమో గురువు మనకి తప్పనిసరిగా లభిస్తాడు. సుకృతం కనుక లేకపోతేనేమో గురువుని నువ్వు వెతుక్కోలేవు, గురువు నీకు లభించదు. ఒకవేళ గురువు ఉన్నప్పటికీ, ఎదురుగానే ఉన్నప్పటికీ గుర్తించడం మాత్రం జరగదు. ఇది పూర్వజన్మ సుకృతం ఉండాలి. సరే, పూర్వజన్మ సుకృతం లేదండి, ఈ జన్మలో నేను గురువుని గుర్తించలేకపోయానంటే ఈ జన్మంతా గురువు కోసం నువ్వు తప్పించాల. నాకు గనక ఒక మంచి గురువు గనక దొరికినట్లయితే నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని ఆ గురువు కోసం నువ్వు తప్పించాల. ఆ గురువు కోసం నువ్వు భగవంతుడిని ప్రార్థించాల, జీవితం అంతా కూడా ప్రార్థించాల ఒక గురువు దొరికిన దాకా. ఒకవేళ జీవితం అంతా దొరకకపోతే మరుజన్మలో దొరకటానికైనా సరే నీకు అవకాశం కలుగుతుంది, ఇప్పుడు తప్పించావు కనుక. అందుకని ఓ సద్గురువుని ఆశ్రయించాలి. ఇక ఐదవది ఏమిటనంటే, మరి ఆ సద్గురువుని భక్తితో విశ్వాసంతో సేవించి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దీంట్లో కూడా ఏ రకమైనటువంటి మినహాయింపులు లేవు. ఎందుకనంటే నేను మనసులో అనుకున్నాను కదండి అని, మనసులో అనుకునేది భావన, మామూలుగా చేసేది సేవ పూజ మొదలైనటువంటిది. కాబట్టి నీ యొక్క మనసు, వాక్కు, దేహం, మనోవాక్కాయములు అంటారే త్రికరణాలు. కాబట్టి మనస్సు ఉండాలా, వాక్కు ఉండాలా, అలాగనే శరీరం కూడా పనిచేయాలి. మనస్సులోనేమో ఆ గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, భక్తి ఉండాలి. వాక్కు ద్వారానేమో అవసరమైనప్పుడు పలకాల. శరీరం ద్వారానేమో సేవ కానీ పూజ కానీ ఏదైనా సరే తప్పకుండా చేయాలి. ఈ ప్రకారంగా భక్తి విశ్వాసాలతోటి సేవించాలి, పూజించాలి. ఇక ఆరోది ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాల మీద ఆసక్తిని విడిచిపెట్టి నిర్లిప్తంగా పనులు చేయాలి. పనులేమో చేయండి, తప్పులేదు, ఏ పని చేసినప్పటికీ నిర్లిప్తంగా చేయటమే. అసలు వ్యవహారమేమో భగవంతుడు లేదా మోక్షం, ఇదంతా కూడా ఏదో చేయాలి కాబట్టి, దేహం ఉంది కాబట్టి చేస్తాం. కనుక నిర్లిప్తంగా ఈ కర్మలన్నీ నిర్వర్తించాలి. ఇక ఏడవది ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఉపనిషత్తుల్ని జాగ్రత్తగా శ్రవణం చేయాలి. ఉపనిషత్తుల్ని శ్రవణం చేయటము అని అంటే, సాధారణంగా మీకు తెలియనటువంటి విషయం ఒకటి, ఈ ఉపనిషత్తుల యొక్క విలువ కానీ, ఈ ఆత్మజ్ఞానం యొక్క విలువ కానీ మరి మనకి ఇంకా తెలిసినట్టుగా నాకేం అనిపించటల్లా. దీని యొక్క విలువ తెలియటానికి దీని గురించినటువంటి ఆలోచనన్నా ఉండాలా, మనకి సంబంధించినటువంటి వ్యక్తులన్నా చెప్పాలా, లేదా ఎక్కడో ఎవరో మహాత్ములైనటువంటి వాళ్ళు మనకి బాగా అర్థమయ్యేటట్టుగానే చెప్పాలా. అలాగన కాకపోతే మనకి వీటి యొక్క విలువ అంటూ ఏమిటో మనకి తెలియదు. ఆ ఉపనిషత్తుల యొక్క విలువ తెలిసినటువంటి వాడు దానికోసం ఏ త్యాగమైనా సరే చేస్తాడు. ఆ విలువ తెలియనటువంటి వాడు మాత్రం దాని సంగతి విలువ తెలియదు కాబట్టి, విలువ తెలియనటువంటి వస్తువు మీద మనకి ఏం ఆసక్తి ఉంటుంది? ఇప్పుడు రాయిందనుకోండి, దానికి ఏం విలువ లేదు, దాన్ని ఏమైనా మనం తీసుకొచ్చి దాచిపెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవాలనుకుంటామా? ఎందుకు అనవసరంగా పళ్ళు కొట్టుకోవడానికి పనికి, నాకెందుకండి అంటాం. అదే రాయి కనుక ఏ రత్నమో వజ్రమో వైడూర్యమో ఏదో కనుక ఉందనుకోండి, అప్పుడేం చేస్తాం? మనం ఉపయోగించినా ఉపయోగించుకోకపోయినా కటికిని తెచ్చి లోపల పెట్టుకుంటాం. అంటే దానికి విలువ ఉంది కాబట్టి, విలువ లేని దానికి ఏం లేదు, విలువ ఉంది కాబట్టి. అలాగే విలువ ఉంది, ఆ విలువ కనుక తెలిస్తే, ఉపనిషత్తుల యొక్క విలువ కనుక తెలిస్తే దాని పట్ల మనకు ఆసక్తి ఏర్పడింది. అలాగని కాకపోతే ఎలా ఉంటుందని అంటే, ఉపనిషత్తును తెలుసుకోవాలని మరి ఉపనిషత్తుని చెబుతున్నారంటే, ఏమండి మాకు ఈరోజు కుదరదండి, అబ్బాయి వచ్చాడండి, అమ్మాయి వచ్చిందండి, అమ్మాయి పెద్దపిల్ల అయిందండి, అదిగో ఆ ఊళ్ళో ఫంక్షన్ ఉందండి, ఇదిగో ఇక్కడ ఇది ఉందండి, మేము వాళ్ళు ఎదురుగా కూర్చోవాలండి, కాబట్టి మాకు కుదరదండి అని అని ఎవరిని అడిగితే చెబుతూ ఉంటారు. సరే అడగకపోతే ఏ గొడవ లేదు, అడిగితే చెప్తా ఉంటాం. అంటే ఈ ప్రకారంగా కనుక ఉంటే, అంటే ఉపనిషత్తులకి మనం ఏం విలువిస్తున్నాం అనేటువంటిది అర్థం చేసుకోవటం కోసమే చెప్తున్నాం. అంటే ఉపనిషత్తులకి విలువిస్తున్నాం అని అంటే దానికోసం దేన్నైనా వదలాలి అంతే తప్ప దేనికోసమో దీన్ని వదలటం కాదు. అలా వదిలితే మాత్రం ఈ జీవితానికి మాత్రం ఆ మోక్షం అనేటువంటిది ఉండనే ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఉపనిషత్తుల్ని ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా చెప్పినటువంటి ప్రతి మాటని కూడా జాగ్రత్తగా బుద్ధికి ఎక్కించి జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి అనేటువంటి భావనతో ఉండాలి. ఇక సద్గురువు ద్వారా శ్రవణం చేసినటువంటి ఉపనిషత్తు ఏదైతే ఉందో, ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కాస్త మననం చేస్తూ ఉండాలి. మననం అంటే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక అలా మళ్ళీ మననం చేస్తున్నప్పుడు కానీ లేదా శ్రవణం చేస్తున్నప్పుడు కానీ సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాలు ఏమైనా వచ్చినప్పుడు ఆ సందేహాలను తప్పనిసరిగా గురువు ద్వారా నివృత్తి చేసుకోవాలి. ఆ సందేహం నీ అంతటి నీకే నివృత్తి అయితే పర్వాలేదు, నివృత్తి కాకపోతే గురువు ద్వారా నివృత్తి చేసుకోవాలి. లేదా నీ అంతటి నీకు నివృత్తి అయింది, అది సరిగ్గా నివృత్తి అయిందో కాదో తెలుసుకోవడానికైనా గురువుని సంప్రదించాలి. అలా సంప్రదించాలన్నా సందేహం రావాలి. సందేహం రావాలంటే నువ్వు సరిగ్గా జాగ్రత్తగా వినాలి. అలా కనుక వినకపోయినట్లయితే నీకే సందేహం రాదు, అడగాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా నీకు వచ్చినటువంటి సందేహాలని నిర్ద్వందంగా తీర్చుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఉపనిషత్తుకి సంబంధించినటువంటి జ్ఞానం మనలో స్థిరపడిపోయింది కాబట్టి తగినటువంటి సాధనలు అంటే జపం, ధ్యానము, స్వాధ్యాయము, శ్రవణ మనన నిధిధ్యాసనలు, ఆత్మవిచారణ, సాక్షిభావన, ఆత్మనిష్ట, ఇవన్నీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కేటువంటి సాధన. ఈ సాధనలన్నీ కూడా తప్పకుండా చేయాలి.